Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం April 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల, April 10, 2019 రికార్డింగ్. నేను మీ హోస్ట్ భాను, మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్కారం.
నమస్కారం అండి భాను గారు.
నమస్తే. సో మనము కొంచెం డిలే అయింది ఇది ఈ పర్టికులర్ రికార్డింగ్, బట్ ఐదర్ కేస్ ఈరోజు భారతదేశంలో April 11, 2019 ఇక్కడ అమెరికాలో ఒకరోజు ముందు, అంటే అక్కడ ఎలక్షన్స్ మొదలైపోయాయి. సో శ్రోతలకి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడి నుంచి వినే శ్రోతలకైనా కూడా, మేము ప్రతి వారం సమకాలీన విశ్లేషణ షో రమణ ముప్పల్ల గారు విశ్లేషిస్తారు. కరెంట్ అఫైర్ సమకాలీన విశ్లేషణ అంటే ఇవి రాజకీయ అంశాలు అయి ఉండొచ్చు, లేకపోతే జాతీయ భద్రతకు సంబంధించింది ఉండొచ్చు, అమెరికాలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి, దేని గురించి అయినా మేము మాట్లాడవచ్చు. కాదేది మాట్లాడ కరెంట్ అఫైర్స్కి అనర్హమని. సో ఈరోజు రమణ గారు, ఈ షోలో మనము Phase 1 ఎలక్షన్స్ గురించి మాట్లాడదాము, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ ఈరోజు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి. మీరు Phase 1 ఫస్ట్ 91 MP సీట్లు ప్లస్ తెలంగాణ, సారీ ఆంధ్రలో అసెంబ్లీ, తెలంగాణలో ఏం లేదులేండి ఎంపీ సీట్లే, మెజారిటీ ఆఫ్ ది ఎంపీ సీట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ ఫేజ్లో.
అవునండి.
సో
ఈ ఫేజ్లో ఎక్కువగా ఎంపీ సీట్లు, అసలు యాక్చువల్లీ 91 సీట్స్లో 42 సీట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్.
కరెక్ట్.
సో అయితే ఇంకా మిగిలినవన్నీ 91లోంచి 42 తీస్తే,
41లోంచి 42 48 49 సీట్స్,
అది 49 సీట్స్ ఇంకా వేరే స్టేట్స్ అన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట. మే ఈ రెండు కాక మొత్తం ఆల్మోస్ట్ 21 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్స్ టుడే అన్నమాట.
ఓకే. సో లెట్స్ స్టార్ట్ రియల్ క్విక్లీ. మనము ఫస్ట్ అసెంబ్లీ అయిపోకూడదాము. ఆల్రెడీ మనము మన షోలో ఐ థింక్ గత వారం, అంతకు ముందు వారం, March 2019 ఏప్రిల్లో ఇంతకుముందు చేసినటువంటి షోలో కవర్ చేస్తూనే వచ్చాము.
అవునండి.
బట్ ఇప్పుడు ఇది ఇంకా ఈరోజు భారతదేశం, మనం రికార్డ్ చేసే టైంకి భారతదేశంలో ఎట్టాగు ఎలక్షన్స్ ఉంటాయి. సో ఆంధ్రాలో ఎవరు నెగ్గుతారు అనే దాని బదులు, ఎవరు నెగ్గుతారంటే ఎవరైనా నెగ్గొచ్చు అది రియల్గా మాట్లాడుకుంటే, బట్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు, అంటే ఈజ్ ఇట్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉందనుకుంటున్నారా? సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అంటే జనసేన, చాలా మంది 50 జనసేన ఏం లేదని కొట్టిపడేశారు.
ఏముండదండి, జనసేన
ఉండదు అనుకుంటున్నారా మీరు కూడా?
ఏముండదు.
లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓకే.
ఏముండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఒక సింపుల్గా నేనైతే మటుకు అసలు ఏమి అనాలిసిస్లు ఇవేమి చదవద్దు అసలు మీరు. వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే, పాలిటిక్స్ 1983 నుంచి టీడీపీ అనే పార్టీ ఆవిర్భవమైంది.
అవును.
1983 అనేది ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఎలక్షన్ అది. ఒక్కసారి జనాలకి ఏంటంటే ఒక కొత్తతనం వచ్చి అసలు కళ్ళు మూసుకుని తెలుగు వాడు అంటే ఎన్టీ రామారావుకు ఓటేసేశారు. అది ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, వాళ్ళెవరూ కూడా నేనేమిటి నువ్వేమిటి వాడేమిటి వీడేమిటి అని ఆలోచించకుండా వేశారు.
ఓకే.
కాకపోతే ఎలక్షన్ అయిపోయింది, రూలింగ్ మొదలైపోయింది, రూల్ మొదలైన దగ్గర నుంచి అఫ్ కోర్స్ జనాలు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటారు, ఎందుకు వేసాము, వీళ్ళకి ఎందుకు వేసాము, వాళ్ళకి ఎందుకు వేసాము, మన ఐడియాలజీ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత వెరీ స్మార్ట్ థింగ్ దట్ టీడీపీ చేసింది ఏంటంటే, మిత్రపక్షాలు అని ఒకటి క్రియేట్ చేసుకుంది.
అవును, అసలు ఆ పదం కూడా
పదం కూడా అప్పుడు వాళ్లే తీసుకొచ్చింది,
భలే పట్టుకొచ్చారు
ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది.
అవును.
సో ఆయన ఏం చేశారు, ఏదైనా అవని వాళ్ళకి ఒక సీట్ అవని రెండు సీట్లు అవని వాళ్ళకు ఉన్నది 1% అవని 2% అవని,
ఓకే
వాళ్ళు వేరుగా నుంచుని నేను వేరుగా నుంచుని నా ఓట్స్ని వాళ్ళు డివైడ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది అని కనిపెట్టారు. ఆ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అడ్వాంటేజ్ వస్తుందో ఒక సెకండ్లో మాట్లాడుకుందాం మనం. ఓకే, సో అందుకని ఏం చేశారు స్మార్ట్గా, ఓకే బీజేపీకి కూడా ఒక రెండు సీట్లు ఇచ్చేవాళ్ళు
అన్నమాట, రెండు ఇచ్చేవారు,
ఒకటి రెండు ఇచ్చేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీకి ఒక 5, జనతా పార్టీకి కూడా ఇచ్చేవాళ్ళు. మన స్టేట్లో అప్పట్లో జనతా పార్టీ ఉండేదన్నమాట. సో సిపిఎంకి సిపిఐకి అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేసేవాళ్ళు ఒకటి రెండు సీట్లు వాళ్ళకి, ఎందుకంటే ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో స్ప్లిట్ అవ్వకూడదు అనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండే ఓట్లు స్ప్లిట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చి స్మార్ట్గా వాళ్ళందరికీ మినిస్ట్రీలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, కానీ దే ఆల్ బికమ్ ఎమ్మెల్యేస్, ఈయనేమో పార్టీలో సీట్లు గెలిచేసేవాళ్ళు, ఆయన ఆయన పని ఆయన చూసుకునేవాళ్ళు అనమాట ఎన్టీ రామారావు గారు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఏ నేపథ్యంలో చెప్తున్నానంటే, ఇది అప్పటి కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు వైకాపా పార్టీ. ఓకే, తెలంగాణ లేకపోవచ్చు కానీ అప్పటి టీడీపీ పార్టీనే ఇప్పటికీ టీడీపీ పార్టీ అనమాట. ఓట్లు అనేది మన డెమోగ్రఫిక్స్, క్యాస్ట్ ఏదైనా ఆలోచించండి మీరు, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దాని డెరివేటివ్ ఈ వైకాపా పార్టీ కానీ వాటికి ఒక క్యాపిటివ్ ఓట్ ఉంది, అంటే ఒక ఓట్ బ్యాంక్ ఉంది, అది అసలు కదలదు. అంటే కదలదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు సేమ్ ఓటేనా అని మీరు అడగచ్చు. ప్రతి ఒక్కడు సేమ్ ఓట్ ఎప్పుడూ జరగదు. కదలదు అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ క్యాస్ట్ ఓట్లు అన్ని కాంగ్రెస్కి వెళ్తాయి అన్నానంటే ఇదిగో ఈ 10 మంది టీడీపీకి వేశారు అనొచ్చు, అలాంటివి కాదు లెక్క. సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఏ డెమోగ్రఫిక్ ఓట్స్ టు కాంగ్రెస్ పార్టీ. అలాంటి వాటిలో కరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నుంచి ఇప్పుడు వైకాపా వరకు కూడా మన రెడ్డి కమ్యూనిటీ, నేను ఇప్పుడు తెలంగాణను పక్కకు పెట్టాను ఈ ఎలక్షన్స్కి అనమాట, కాసేపు వాగి మాట్లాడదాం తెలంగాణ గురించి. రెడ్డి కమ్యూనిటీ ఒకటి, సేమ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ సెక్షన్ ఉంది చూసారు, అది అంతగా మారలేదు మన తెలుగు రాష్ట్రంలో. ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ వేశారు, ఇప్పుడు జగన్కి వేస్తున్నారు, అంటే వైకాపాకి వేస్తారు. సో మరి వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి ఎందుకు గెలుస్తున్నారు అని అడగచ్చు. ఈ టీడీపీకి వేసే ఓట్లు ఉన్నాయి చూసారా, ఓట్ల సెక్షన్స్. ఒకరోజు టీడీపీ మీద కోపం వచ్చింది అనుకోండి, హెప్ప నీకు వేయను అని చెప్పి వేరే వాళ్ళకి వేస్తారు. ఆ వేరే వాళ్ళు ఎవరంటే అప్పుడు ఎవరు దొరుకుతారు వేరే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దొరుకుతారు. మళ్ళీ టీడీపీ వాళ్ళని బుజ్జగించి నాయనా బాబు అంటే మళ్ళీ టీడీపీకి వచ్చి ఓటేస్తారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు బ్లాక్ ఉంది, నేను ఇందాక చెప్పిన సెక్షన్
బ్లాక్,
వాళ్ళని ఆ ట్రెడిషనల్ ఆ క్యాప్టివ్ ఓట్ అంటాను నేను దాన్ని. ఆ ట్రెడిషనల్ ఓట్స్ వాళ్ళ కాళ్ళ మీద పడినా వాళ్ళు మొత్తం వచ్చి వేయటం మటుకు జరగదు టీడీపీకి. సో అందుకని ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు కమ్ బ్యాక్ టు 2014. 2014లో అప్పుడు ఎట్లా మిత్రపక్షాలను ఎన్టీ రామారావు గారు ఎలా చేశారో, 2014లో చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా అలానే చేశారు. అస్సలు కొంచెం కూడా బేసు లేకపోతే పర్సంటేజ్ కూడా లేదు పార్టీ, అంటే పర్సంటేజ్ ఉంటుంది బీజేపీ అంటే అభిమానం ఉండుండొచ్చు మన తెలుగు వాళ్ళలో, కానీ పార్టీ స్ట్రక్చర్ లేదు మన స్టేట్లో. ఎందుకంటే ఎప్పుడూ కూడా కోయిలిషన్ పాలిటిక్స్ వలన అది ఎవరో ఒకరితో కలిసి వెళ్ళటము ఇలా చేసి స్ట్రక్చర్ లేకుండా ఉంది బీజేపీ అనే పార్టీ. అలాంటి పార్టీ కూడా నా కోయిలిషన్ అని చెప్పి వెరీ పాపులర్ మోడీని, మోడీ టీడీపీ కలిసి మన ఈ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేయటం 2014లో. పవన్ కళ్యాణ్ రిబల్ స్టార్ టైప్లో వచ్చి ఆయన పార్టీ పెడితే ఆయన కూడా అదే ప్లాట్ఫామ్ మీద టీడీపీతో కలిసి నేను ఎన్నికల్లో నుంచోను కానీ నేను ఇప్పుడు మటుకు స్టే ఈయన్ని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను, ఆయన కూడా అదే స్టేజ్ ఎక్కటం. అంటే ఆ మిత్రపక్షాల పద్ధతి ఉందే అది తీసుకొచ్చి ఆయన పెడితే చివరికి అంత అంత కష్టపడ్డా కూడా ఈ స్టాటిక్ ఓట్ అని చెప్పాను చూసారా ఇందాక మీకు జగన్ది ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్య వ్యత్యాసం మొత్తం కలిపి 3% కూడా లేదు ఇంత కష్టపడితే.
ఓకే
సో నౌ కమ్ బ్యాక్, కమింగ్ బ్యాక్ టు టుడేస్
20. మీరు ఇప్పుడు ఇదంతా చెప్పారు సరే, అప్పుడు జగన్ కి వ్యతిరేకంగా వీళ్ళంతా కలిసికట్టుగా చేసినా కూడా 3% రాలేదు అంటున్నారు, కానీ
3% గ్యాపే వచ్చింది.
రియాలిటీ ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనబడే ఒక శక్తి అనుకోండి అప్పట్లో సడన్ గా ఆయన వచ్చేసేసి తెలుగుదేశంకి సపోర్ట్ చేయడంతో ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు ఉభయ గోదావరి జిల్లాల నుంచి గెలవడం జరిగింది.
అది ఎందుకంటే నేను ఇందాక చెప్పేటప్పుడు
చెప్పాను, ఎట్లా ఉంటా చెప్పండి, అది
ఇందాక చెప్పేటప్పుడు ఒక లైన్ చెప్పాను మీకు, కొంతమంది ఉంటారు అటు ఇటు స్వింగ్ ఓట్స్ అన్నమాట. ఆ స్వింగ్ ఓటు టీడీపీ మీద కోపం వచ్చిందంటే కాంగ్రెస్ కి ల్యాండ్ స్లైడ్ వచ్చేది. ఆ స్వింగ్ ఓటును బుజ్జగిచ్చి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే టీడీపీకి ఒక 3-4% గ్యాప్ తోటి టీడీపీ గెలిచేది. సో ఇఫ్ టీడీపీ కనుక స్మార్ట్ గా బిహేవ్ చేసి అందరినీ కలుపుకుని వెళ్తే టీడీపీ గెలుస్తుంది. ఏ ఒక్కసారైనా ఎవరికైనా చిన్న కోపం వచ్చి నేను నీతో కలవను తూచ్ అని పక్కకి వెళ్ళిపోతే టీడీపీ ఓడిపోతుంది. అది బేసిక్స్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. ఇప్పుడు ఆ లెక్కలో ఆలోచించు,
ఇప్పుడు కరెంట్ దానికి ఇప్పుడు ఓకే లెట్ అస్ క్లియర్, బీజేపీ అప్పుడు కలిసింది
ఇప్పుడు కలవలేదు,
ఇప్పుడు కలవలేదు, వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, జనసేన కూడా వేరే పార్టీ అయిపోయింది, టీడీపీ ఒక అంటే ఇప్పుడు ఈ ముగ్గురు అయ్యారు.
జగన్ అలానే ఉండిపోయింది,
జగన్ అలాగే ఉండిపోయింది
ఒక స్టేజ్ మీద ముగ్గురు
స్కీమ్ ఆఫ్ దీంట్లో. ఎందుకంటే ఇది కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ మన ఏమంటారు దీన్ని ఫేజ్ 1 దీనికి వెళ్ళాము.
సో ఆ లెక్కలో ఏంటంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పచ్చు కానీ ఆడ్స్ ఇన్ ఇంగ్లీష్లో ఏం చెప్తారు, ఆడ్స్ ఆర్ స్టాక్డ్ అగెన్స్ట్ టీడీపీ ఈసారి ఎలక్షన్లో అన్నమాట. వాళ్ళు గెలవటం కొంచెం కష్టం ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఓట్ స్ప్లిట్ బాగా జరుగుతోంది, మనకి ఏదో తెలియనిది ఇప్పటివరకు ఎవరూ గమనించని పొలిటికల్ అండర్ కరెంట్ ఏదో జరిగిపోయి మిరకిల్ జరిగితే తప్పితే టీడీపీ గెలవదు. సో మనమందరం ఆస్ట్రాలజర్స్ కాదు, మనం ఎవరం కూడా అత్యంత దైవిక దైవాన్ సంభూతులం కాదు, మనం ప్రిడిక్ట్ చేయడానికి మిరకిల్స్ ప్రిడిక్ట్ చేయడానికి.
ఓకే సో మీరు అంటే స్టాక్స్ అగెనెస్ట్ ఉన్నాయని చెప్పారు, యా మనము ద డిఫరెన్స్ బిట్వీన్ మన షోకి లేకపోతే రెగ్యులర్ మన తెలుగు వాటికి ఏంటంటే వాళ్ళు ఏదో నంబర్లు ఇస్తా ఉంటారు, మనము స్టాక్స్ అగెనెస్ట్ అని చెప్తున్నాము.
అవునండి,
బట్
నంబర్లు కూడా చెప్తాను మీకు,
నంబర్ల దాకా మనం ఎందుకంటే నంబర్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క తోచింది చెప్తారు.
నంబర్లు ఏంటంటే నెంబర్లు నా సొంతమేం లేవు, నేనేం సెఫాలజిస్ట్ కాదు, లేకపోతే నేను వెళ్ళి అక్కడ గ్రౌండ్ లో సర్వేలు చేయలేదు.
ఎక్కడవి మరి, వాట్ ఈస్ ద
సర్వేస్ బేసిస్? ఏంటంటే 4-5 సర్వేలు వచ్చాయి, నేషనల్ లెవెల్ సర్వేలు వచ్చాయి, స్టేట్ లెవెల్ సర్వేలు వచ్చాయి. యావరేజింగ్ ఎలా ఉందంటే 91 సీట్స్ నుంచి 118 సీట్స్ వరకు జగన్ కి ఇస్తున్నారు.
ఓకే
అన్నమాట,
ఆల్ రైట్.
అది సిచ్యువేషన్. సో ఆ స్టేట్ బై
ఇప్పుడు ఇది ఒక మనం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కి వెళ్దాము ఈ ఈ షోలో, బట్ బిఫోర్ దాట్ మీరు అంతా చెప్పారు స్టాక్స్ అగనెస్ట్ అంటే ఆయనకి అతి కష్టంగా ఉంది పరిస్థితి చంద్రబాబుకి, ఎందుకంటే ఇవన్నీ కుదరట్లేదు అని అన్నారు. మీరు బాగానే చెప్పారు ఎందుకంటే ఎంట్రామారావు గారు కూడా అందరిని ఒక కూడగట్టుకుని కాంగ్రెస్ అగనెస్ట్ గా చేసేవారు అని.
అవును,
మరి ఇప్పుడు కాంగ్రెస్సే కొట్టుకుపోయి చంద్రబాబుతో కలిసిపోయింది, వింత, అదొక వింత.
అంటే పార్టీ మారింది కానీ పార్టీ లేదు, కానీ ఆ పార్టీని ఇన్హెరిటర్ ఉన్నాడు,
ఇన్హెరిటర్ ఉన్నాడు,
ఇన్హెరిటర్
డబ్బులు బాగా ఖర్చు పెట్టేసి ఓట్లు కొంటున్నారు, చివరి నిమిషంలో చంద్రబాబు ఏదన్నా చేయొచ్చు అని ఈ కొందరు
అది మన దౌర్భాగ్యం,
అంతర్జాల మాయాజాలంలో ఆయనను ఒక పెద్ద
అదే చెప్తున్నా కదా
నీటిపై నడిచే జీసస్ క్రైస్ట్ టైప్ లో ఆయన అబ్బాయి అని అంటారు, చివరి నిమిషంలో ఏదో చేస్తాడని అసలు ఏంటి అది?
అది ఆయన చేస్తే ఏం చేయలేరు, అక్కడ ఉన్నదంతా దొంగలే. ఆ స్టేట్ ఏంటంటే అది ఒక దొంగల రాజ్యం స్టేట్. అది జగన్ కి చెప్పలేనంత బ్లాక్ మనీస్, బేనామీలు, ఆయన జైల్లో కూడా ఎన్నో రోజులు ఉండొచ్చిన ఆయన, ఆయన కూడా మరి ఆయన వెనకాల ఉన్న మూటలు అవన్నీ తీసి ఆయన ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళు ఈయన కూడా అంతా మనీ బ్యాగ్స్ తోటి నిండిపోయిన పార్టీ ఇది, వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అనమాట. ఆయన 3,000 రూపాయలు పర్ ఓట్కి ఇస్తే ఈయన 2,000 రూపాయలు పర్ ఓట్కి ఇస్తున్నాడని వినికిడి. వీళ్ళిద్దరైనా డబ్బులు ఇచ్చేది నేను ఇవ్వలేనా, నేను మహానుభావుడినే అని చెప్పుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక ఆయనకు తోచినంత డబ్బులు ఇస్తున్నారు అందరికీ. ఓటుకి ఇంత డబ్బులు అని ఇస్తున్నారు వాళ్ళు. కనుక ఓటర్ అక్కడ డబ్బులు తీసుకుంటే ఎవరికి ఓటు వేసుకున్నా మొత్తం కలిపి 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ఈ ఓట్ల.
సో ఓటుకి ఇంత డబ్బులు అని ఇచ్చినా కూడా డబ్బులు తీసుకొని ఎవరి ఇష్టం వాళ్ళు వేయచ్చు అంటారా?
ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు తీసుకుంటాం, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటారు అంతే. మరి ఇంకా నేను వెంటబడి డబ్బులు ఇస్తుంటే ఎందుకు తీసుకోరు?
ఓకే, ఆల్ రైట్, లెట్స్ సీ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఇంకా ఇప్పుడు మొదలైపోయాయి కాబట్టి మనం ఇంకొన్ని నెల రోజులు ఆగాలి రిజల్ట్స్ కోసం. ఇది ఒకటే బాగాలేదు. సో కమింగ్ బ్యాక్ టు నేషనల్ ఎలక్షన్స్, చిన్న బ్రేక్ తీసుకుందాము.
తప్పకుండా.
దెన్ విల్ టాక్ మనము ఒక్కొక్క యూనో రాష్ట్రం వారీగా అట్ట వెళ్దాము.
తప్పకుండా.
శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, April 10, 2019 అమెరికా టైం రికార్డింగ్, అండ్ భారతదేశ సమయం ప్రకారం, భారత కాలమానం ప్రకారం April 11, 2019 అంటే ఎలక్షన్స్ జరుగుతుంటాయి. బ్రేక్ తర్వాత మిగిలిన ఫేజ్ వన్లో మిగిలిన ఎంపీ సీట్లకు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి గురించి విశ్లేషిస్తాం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, April 10, 2019 న్యూయార్క్ సమయం రికార్డింగ్, భారత కాలమ ప్రకారం April 11, 2019 ఎలక్షన్ డే. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాం రమణ గారు. బ్రేక్ తర్వాత మిమ్మల్ని ఫేజ్ వన్ ఎలక్షన్స్ గురించి లోక్సభ, సో 91 టోటల్ సీట్స్ ఉన్నాయి దీంట్లో.
అవునండి, 91లో ఇందాకే చెప్పినట్టు నేను 42 సీట్స్ తెలుగు స్టేట్సే. యాక్చువల్లీ చెప్పాలంటే 50%, ఆల్మోస్ట్ 50% ఇస్ తెలుగు స్టేట్స్ ఈసారి ఫస్ట్ ఫేజ్ లో వెళ్ళిపోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ మాట్లాడేసుకున్నాము. సో తెలంగాణ గురించి
ఆంధ్రప్రదేశ్ మనము అసెంబ్లీ మాట్లాడుకున్నాం.
అవునండి,
ఎంపీ సీట్లలో ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి.
అవునండి,
లెట్ అస్ స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్ ఫస్ట్. జనసేనకు వస్తాయా?
ఒక్కటి కూడా రాదు.
ఒక్కటి కూడా రాదు. మిగిలిన 25లో ఐ మీన్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి 50-50?
లేదండి, కౌంట్ నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా కదా, ఇచ్చిన
షుడ్ నాట్ మళ్ళీ మనం దాంట్లో పోయేసి ఇంత అని కాదు, కానీ
20 నుంచి 18 నుంచి 22 వరకు ఇస్తున్నారు ఒపీనియన్ పోల్స్ అన్ని
జగన్
వైకాపాకి.
అబ్బా,
ఆ మిగిలినవన్నీ టీడీపీకి ఇస్తున్నారు. అంటే 6 సీట్స్ మాక్సిమం, 5-7 సీట్స్ మాక్సిమం ఇస్తున్నారు టీడీపీకి.
వావ్,
అంతే.
సో ఈ లెక్కన మరి చంద్రబాబు నాయుడు గారిది ఈ పరిస్థితి, అటు లోక్సభలో కూడా ఆయన ఏం పెద్ద బలంగా లేడు. మహాకూటమి
చెప్తున్నా కదా, అన్లెస్ ఎ మిరకల్ హ్యాపెన్స్ ఈ ఎలక్షన్ మటుకు టీడీపీకి చాలా పెద్ద
పెద్ద టైట్ ఫైట్,
చాలా చాలా గడ్డు పరిస్థితి. ఓడి ఈసారి ఈయన ఓడిపోతే మటు గడ్డు పరిస్థితి, ఎందుకంటే హీఈ్ ఆల్సో ఆయనకు కూడా వయసు వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు. ఆయన ఇంకో 5 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్లో నుంచోవటం, ఆ పార్టీని మళ్ళీ తీసుకురావటం అనేది ఒక అప్హిల్ టాస్క్ ఈ ఎలక్షన్ గెలవకపోతే కనుక. ఆ పార్టీలో పెద్దగా వారసుడు ఆయనలాగా అంత ఎన్ని యూటర్న్లు తీసుకున్న ఎలాగైనా చీఫ్ మినిస్టర్గా ఉండగలిగే అంత క్యాపబిలిటీ ఉన్న నెక్స్ట్ వారసుడు కానీ వేరే లీడర్ కానీ ఎవరు లేరు ఆ పార్టీకి.
కొడుకు ఉన్నాడు కదా,
కొడుకు అంత ఎఫెక్టివ్ కాదు అన్నమాట. సో ఐ హీ డజంట్ ఇన్స్పైర్ ఎనీ వన్ పార్టీ లీడింగ్కి. సో చూడాలి ఏమవుతుందో. అది ఎలక్షన్ తర్వాత ఒక టాపిక్ పెట్టుకుని మాట్లాడుకుందాం. ఒకవేళ మిరకల్ జరిగి ఆయన గెలిస్తే అది కూడా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ అనుకున్నట్టు ఈ ఒపీనియన్ పోల్స్ అన్ని ఇస్తున్నది జరిగినా మాట్లాడుకోవచ్చు. కానీ టీడీపీ అట్ క్రాస్ రోడ్స్ అనేది కరెక్ట్.
ఓకే, ఆల్ రైట్. కమింగ్ నెక్స్ట్ తెలంగాణ. నేను ఇది మన ఫేజ్ వైజ్ వెళ్తాను. నెక్స్ట్ ఈ ఫేజ్ 1లో 25 ఆంధ్రకి, తర్వాత 17 తెలంగాణకి.
అవునండి, తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్, ఎందుకంటే మొన్నే అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ చాలా హ్యూజ్ మెజార్టీతో గెలిచింది. సో అందరూ అందరూ కాదు, నిజం కూడా అంతే అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే తెలంగాణతో ఫైట్ చేసే టిఆర్ఎస్ ఇతర పార్టీలు ఉంటాయి, బీజేపీ కాంగ్రెస్, వాళ్ళెవరికి దే వోంట్ బి విత్ దే ఆర్ వెరీ డీమోరలైజ్డ్, ఎందుకంటే మొన్నే ఓడిపోయారు కదా విపరీతంగా.
అవును,
సో కొత్తగా ఊపు, కొత్తగా ఏదో చెయ్యాలి అనేది ఉండదు. కాకపోతే మోడీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది నేషనల్ ఎలక్షన్ కాబట్టి అంత దేశమంతా ఒక టైప్ ఆఫ్ ఒక రకమైన వేవ్ వెళ్తోంది మోడీ ఫేవరబుల్గా. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ చేయాలి ఆయన్నే అని. ఆ ఇంపాక్ట్ వలన 1-2 సీట్లలో తేడా రావచ్చు.
సో ఒక సీటు బీజేపీకి, ఒక సీటు మజ్లీస్కి పోతే మిగిలింది మొత్తం
17లో 1 ఎప్పుడు మజ్లీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా 16 సీట్లు. 16 సీట్లలో వర్స్ట్ కేస్ సినారియోలో కూడా ఒక 12 సీట్లు, వర్స్ట్ కేస్ నేను చెప్పేది, వర్స్ట్ కేస్ సినారియోలో కూడా ఒక 12 సీట్లు టీఆర్ఎస్ గెలిచేస్తుంది. ఆ మిగిలిన 4 సీట్లలో కొన్ని కాంగ్రెస్కి, 1-2 బీజేపీకి రావచ్చు. బీజేపీకి అసలు 1 రావచ్చు అనుకుంటున్నాం.
సరే, అట్లయితే ఈ రకంగా చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి మీరు అనుకున్నట్టే జరిగితే జగన్ గారికే కాస్త ఎక్కువ మంది ఎంపీలు ఉండే సూచనలు ఉన్నాయి.
ఆయనకు ఒక 20, ఈయనకు ఒక 12, మన కేసీఆర్ గారికి 12-16 చెప్పలేం. సో ఒక 5-6 సీట్లు డిఫరెన్స్ లో వాళ్ళిద్దరు ఉండొచ్చు, సేమ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ టీడీపీ కనుక వీళ్ళందరూ రాస్తున్నంత బ్యాడ్గా చేయకపోతే టీడీపీకి ఒక 7 సీట్స్ అయినా రావచ్చు కదా అక్కడ,
రైట్.
సో అది పరిస్థితి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది ఇందులో, మనం అంతా చూసుకుంటాం. తెలుగు స్టేట్స్లో వాళ్ళు ఐదర్ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు పార్ట్ ఆఫ్ ద రూలింగ్ కోయిలిషన్ కానీ, లేదా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేస్తున్న పార్టీ కానీ ఆల్వేస్ అలవాటు పడిపోయి ఉన్నారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రాలు ఇప్పుడైనాయి, ఒకప్పుడు ఒకటే రాష్ట్రం కదా మనం. అంటే కాంగ్రెస్ పార్టీ, మెయిన్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది. అదేదైనా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అవేవైనా వస్తే తెలుగుదేశం పార్టీ ఆ పార్ట్ ఆఫ్ దట్ కోయిలిషన్ ఉండేది. సో రూలింగ్, సెంట్రల్ రూలింగ్లో లేకుండా ఇక్కడ వేరే పార్టీ ఉండటం, అంటే టోటల్లీ ఇర్రెలవెంట్గా ఉండటం అనేది ఎప్పుడు జరిగిందంటే 1984 ఎలక్షన్లో రాజీవ్ గాంధీ గారికి 400 సీట్స్ వచ్చి స్వీప్ చేశారు ఇండియాని. అప్పుడు స్వీప్ చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అప్పుడు ఎవరంటే మన పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ, ఇండియాకి ప్రధాన ప్రధాన. సో అప్పుడు ఒక్కసారి కనుక మీరు పక్కన పెడితే దేర్ వాజ్ నెవర్ ఏ టైమ్ వెన్ తెలుగు పార్టీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే రూలింగ్ పార్టీను సెంటర్లో ఉండే రూలింగ్ పార్టీ వేరువేరుగా ఉండటం అనేది వెరీ రేర్. మనకి వెరీ రేరే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నంత రేర్గా ఎప్పుడు లేరు. ఎందుకంటే కోయలిషన్ పాలిటిక్స్ వచ్చాయి. కోయలిషన్ అంటే ఒకళ్ళనొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవటం, బ్లాక్మెయిల్ చేసుకోవటం ఇలాంటి వాటితో వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు ఎమర్జింగ్ పొలిటికల్ సినారియో చూస్తే ఎలా ఉందంటే, అక్కడ అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్తోంది ఏంటంటే, ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ బీజేపీ ఇట్ సెల్ఫ్ 250 seats to 270 మధ్యలో ఉండొచ్చు అంటున్నారు. అంటే నాన్ ఎన్డీఏ పార్టీ కింద అదర్స్ యూపీఏను కాదు ఎన్డీఏ కాదు అదర్స్ లెక్కలోకి వెళ్తుంది మన రెండు తెలుగు స్టేట్స్. సో వీళ్ళకి ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఏమీ ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఈసారి ప్రజలు కంప్లీట్గా లోకల్గా ఆలోచించుకుంటున్నారు ఈ రెండు స్టేట్స్లో.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి అతిపెద్దది అంటే ఈ ఫేజ్ వన్లో ఉత్తరప్రదేశ్లో 8 ఉన్నాయి.
అవునండి, ఉత్తరప్రదేశ్లో ఈ 8 సీట్లు కూడా వెస్ట్రన్ యూపీలో జరుగుతున్నాయి ఈ ఫస్ట్ ఫేజ్లో. వెస్ట్రన్ యూపీ సిచ్యువేషన్ ఏంటంటే, దాన్ని రెండు రకాలుగా అంటారు. జెట్ ల్యాండ్ అంటారు, జెట్స్ ఉండే ల్యాండ్, ప్లస్ ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్న సీట్లు కూడా ఇందులోనే ఉంటాయి ఈ వెస్ట్రన్ యూపీలోనే. ఎనీవేర్ 25% to 45% ముస్లిమ్స్ ఒకే కాన్స్టిట్యున్సీలో ఉన్న టైప్ సీట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ వెస్ట్రన్ యూపీలో ఈసారి అన్నమాట. సో అది పోలరైజ్డ్ ఎలక్షన్ లాగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. అంటే ఏంటంటే, అక్కడికి వచ్చేటప్పటికల్లా అంత ఎక్కువగా జనరల్లీ ఆలోచించే క్యాస్ట్ అవన్నీ పోగొట్టి ముస్లిమ్సా నాన్ ముస్లిమ్సా అన్నట్టు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ్ళ ఏమేమి సీట్లు ఉన్నాయంటే, సహరాన్పూర్, కైరానా అని ఉంది. కైరానాలో అది ఆల్మోస్ట్ కైరానా ఊర్లో అయితే, ఆ ఊర్లో అయితే 50%+ ముస్లిమ్స్ ఉంటారు అన్నమాట. ముజఫర్ నగర్, బిజ్నోర్, మీరట్లో 34-35% ముస్లిమ్స్ ఉంటారు. బాగ్పట్, గజియాబాద్ అలాంటిదే, గౌతమ్ బుద్ధ్ నగర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్. సో ఇవన్నీ ఇండికేషన్స్ ప్రకారం ఏంటైతే, ఇవన్నీ కూడా బీజేపీ గెలిచేసేయచ్చు ఈ 8 seats. ఎట్లా అంటే, ఎలా చెప్పాలంటే, అనెక్డోటల్ ఎవిడెన్స్ ప్రకారం కానీ, క్రితంసారి జరిగిన ఎవిడెన్స్ ప్రకారం కానీ, ఈ గట్బంధన్ అనేది కలవటం వలన ఒకళ్ళకొకళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఈ సీట్స్లో అయితే జరగకపోవచ్చు.
ఓకే, అది నెక్స్ట్ వచ్చేసేసి అయితే ఇంక యూపీ 7-7 అనుకుందాము, ఆర్ వాట్ ఎవర్ 7-5, బట్ మోర్ దెన్ 3-4
మనం అట్లా నెంబర్లు ఇవ్వద్దు, ఎందుకంటే
పాసిబిలిటీ. ఓకే,
85 seats స్టేట్ లో జరుగుతుంది.
ఫస్ట్ ఫేజ్ లో 8, నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఫేజ్ లో మహారాష్ట్రలో 7 ఉన్నాయండి.
మహారాష్ట్రలోకి వెళ్లకుండా ఆ పక్కనే ఉన్న స్టేట్ కి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఉత్తరాఖండ్ స్టేట్ లో 5 ఉన్నాయి.
అవును,
అన్ని 5 ఇవాళ్ళే జరుగుతాయి అన్నమాట.
రైట్.
సో అది అది ఫేజ్ 1 లో జరిగేటప్పుడు ఏమిటంటే, ఇవి మటుకు అన్ని కూడా బీజేపీ అడ్వాంటేజ్ అనే ఒక్క ఒపీనియన్ పోల్, కనీసం ఒక్క ఒపీనియన్ పోల్ కూడా ఇక్కడ అసలు వేరే వాళ్ళు గెలుస్తారా అని ఇవ్వలేదు ఇప్పటి వరకు.
ఓకే, ప్రెటీ మచ్. సో అది నెక్స్ట్ మహారాష్ట్ర.
మహారాష్ట్ర వాళ్ళ 7 seats అనుకుంటా ఉంది.
అవును,
వార్ధా, రామ్టెక్, నాగ్పూర్, విదర్భలో ఉన్నాయి వాళ్ళ సీట్స్ అన్ని. గడ్చిరోలి, బండారా, చంద్రపూర్, యవత్మాల్, వాషిమ్. కాకపోతే ఇందులో కొంచెం నక్సల్ ఏరియాస్ ఉన్నాయి. గడ్చిరోలి అందరికీ తెలుసు కదా, అలాంటి సీట్లు ఉన్నాయి. కొంచెం టఫ్ ఫైట్ ఇక్కడ ఎవరెవరికి మధ్య అంటే, బీజేపీ శివసేన కాంబైన్ అండ్ ఎన్సీపీ కాంగ్రెస్ కాంబైన్, మెయిన్ పార్టీస్ ఇక్కడ రెండింటి మధ్య జరుగుతోంది. నాగ్పూర్ అనగానే అందరూ ఇంకేముంది నాగ్పూర్, ఇట్స్ అ బీజేపీ హెడ్ క్వార్టర్స్ అనుకుంటారు. బట్ నాగ్పూర్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నిజమైతే అవ్వచ్చు, కానీ అదేమీ ఈజీ సీట్ ఫర్ బీజేపీ మటుకు కాదు.
అది చైతే ఇంతకుముందు కాంగ్రెస్ అతను గెలిచేవాడు అక్కడ నుంచి.
అవును,
సో
ఎవరైనా గెలవచ్చు. సో లెట్స్ నాట్ గివ్ కౌంట్, బట్ ఓవరాల్ ఒపీనియన్ పోల్స్ లో మహారాష్ట్ర బీజేపీ అన్నమాట.
ఓకే, సో నెక్స్ట్ ఇదే దాంట్లో అస్సాంలో 5, బీహార్లో 4 ఉన్నాయి.
అవును,
ఆ తర్వాత
అస్సాంలో
ఒడిశా కూడా 4 ఉన్నాయి. సో ఇది చెప్పండి, అస్సాం, బీహార్, ఒడిశా.
అస్సాంలోనేమో అస్సాం అడ్వాంటేజ్ బీజేపీ అండి, అది ఎంత కాదనుకున్నా చాలా ఎన్డీఏ అడ్వాంటేజ్గా ఉంది. అక్కడ ఎన్ఆర్సీని వీళ్ళు పాస్ చేసి ఇంప్లిమెంట్ చేశారు, అందుకని ప్రజలు ఆర్ వెరీ మచ్ కంప్లీట్లీ ఇంకా బీజేపీకి సరెండర్ అయిపోయినట్టు అయిపోయారు అక్కడ వాళ్ళు. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివర్సెస్ అస్సాంలో మటుకు.
బీహార్ ఎట్లాగో నితీష్ కుమార్ గారితో కలిసిపోతుంది కాబట్టి
బీహార్ ఎన్డీఏకే అడ్వాంటేజ్. నేను ఒపీనియన్ పోల్స్ బట్టి చెప్తున్నాను, ఒక్క ఫేజ్ సెకండ్ ఫేజ్ అంటే అది ఆ సీట్ సీట్ వెళ్లాల్సి వస్తుంది, బట్ అడ్వాంటేజ్ ఇస్ ఎన్డీఏ ఇక్కడ కూడా.
అది నెక్స్ట్ ఒడిశాలో 4 ఉన్నాయి.
యా, అది 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 ఇంట్రెస్టింగ్ థింగ్. ఒరిస్సా ఒరిస్సా ఏమవుతుందంటే దానికి పాస్ట్ పాస్ట్ డేటా ఇస్ నాట్ షోయింగ్ ఇన్ ద ఒపీనియన్ పోల్స్. ఒపీనియన్ పోల్స్లో అందరూ ఒరిస్సా ఇస్ ఎ పికప్ స్టేట్ ఫర్ ఎన్డీఏ, బీజేపీ బాగా చేస్తుంది అని ఇస్తున్నారు అనమాట. ఎంత బాగా చేస్తుంది అనేది అవన్నీ ఫస్ట్ అట్లా అంత ఈజీ డేటా రాదు. సో ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ స్టేట్, మనం అది వాచ్ చేయాల్సిన స్టేట్స్లో ఈసారి ఎలక్షన్స్లో మెయిన్గా వాచ్ చేయాల్సిన స్టేట్స్ ఏమేంటంటే, ఇంట్రెస్టింగ్గా వాచ్ చేయాల్సిన స్టేట్స్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అనమాట. మిగతావన్నీ కైండ్ ఆఫ్ ఎలా అంటే అంతా ఒపీనియన్ పోల్స్ ఇచ్చినట్టే జరిగేసేయచ్చు మిగతా చోట్ల అంతా మటుకు. ఈ 3 స్టేట్లలో డిఫరెన్స్ ఉంది. వెస్ట్ బెంగాల్ ఈజ్ లుకింగ్ ఫర్ చేంజ్, అక్కడ బీజేపీకి ఎక్కువ ఎక్కువ అంటే ఇదివరకు కంటే ఎక్కువ రావచ్చు. 42లో ఏ 30 రాకపోవచ్చు, కానీ 42లో అసలు 11-20 మధ్యలో ఇస్తున్నాయి ఒపీనియన్ పోల్స్, విచ్ ఇస్ హ్యూజ్. అక్కడ అసలు లేని పార్టీ ఎమర్జ్ అవుతున్నట్లు లెక్క అది వెస్ట్ బెంగాల్. అలానే ఒరిస్సా ఈజ్ లుకింగ్ ఫర్ ఏ చేంజ్ అనమాట, బీజేడీ నుంచి అక్కడ ఒరిస్సాలో. బై ద వే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఒరిస్సాలో. సో అక్కడ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ చేంజ్ అని అన్ని న్యూస్లో ఉండే ఏజెన్సీస్, ఒపీనియన్ పోల్స్ ఏజెన్సీస్ అన్నీ అవి ఇస్తున్నాయి అన్నమాట. సో అది జరుగుతుంది. అది ఆ 3 స్టేట్లు వాచ్ చేయాలండి. 2019 ఎలక్షన్ రియల్లీ ఎవరు రూల్ చేస్తారు అనేది ఈ 3 స్టేట్లు తెలుస్తాయి.
ఓకే,
అది ఇంకా అది కాకుండా ఇంకా మాట్లాడుకోవాలంటే ఈసారి ఎలక్షన్స్లో నార్త్ ఈస్ట్ మొత్తం ఈసారి వెళ్ళిపోతుంది. అండమాన్ మొత్తం అంటే అస్సాంలో ఫేజులు ఎలక్షన్ ఉన్నాయి, కానీ లైక్ చాలా చాలా మటుకు వెళ్ళిపోతున్నాయి ఈసారి ఫస్ట్ ఫేజ్లోనే అనమాట. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈసారి అయిపోతుంది, అరుణాచల్ ప్రదేశ్ 2 అయిపోతాయి ఈసారి. మళ్ళీ సిక్కింలో స్టేట్ ఇవాళ్ళే
త్రిపురా, సిక్కిం.
యా, త్రిపురా కూడా, త్రిపురాలో కూడా బీజేపీ గెలుస్తుంది.
ఛత్తీస్గఢ్ లో ఒకటి ఉంది.
అవును, ఛత్తీస్గఢ్ లో ఒక్క సీట్ ఉంది.
ఛత్తీస్గఢ్ నికోబార్ లో కూడా ఒకటి ఉంది.
ఒకటి ఉంది, అవును.
సో ఓకే, ఆల్ రైట్.
కానీ ఈసారి ఫస్ట్ ఫేజ్ అంటే బేసికల్లీ తెలుగు స్టేట్స్ కే ఎక్కువ ఉన్నాయి,
మెజారిటీ తెలుగే.
తెలంగాణ
ప్రతి మచ్ అందులో 91-42 తెలుగు రాష్ట్రాలే.
అస్సాం కాకుండా, మిజోరం కాకుండా మిగతాదంతా నార్త్ ఈస్ట్ కూడా ఇవాళ అయిపోతుంది అనమాట. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఒక సీటు, 2 సీట్లు ఇవాళ ఉన్నాయనమాట. ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి?
జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 సీట్లు ఈసారి, 6 ఉంటే టోటల్, 6లో మొదటి ఫేజ్ లో 2 ఉన్నాయి.
అవును, మొదటి ఫేజ్ లో 2 ఉన్నాయి, 2 కూడా జమ్మూ రీజనే.
బీజేపీ వైపు వెళ్ళవచ్చు.
వెళ్ళచ్చు అది.
ఓకే, సో ఓవరాల్ గా వెల్ కాంగ్రెస్ గురించి లెటర్స్. ఓకే, యాక్చువల్లీ కాంగ్రెస్ గురించి మాట్లాడదాం అంటే ఈ ఫేజ్ లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు కనపడలేదు.
కాంగ్రెస్ కాంటెస్ట్ లో ఉన్నవి ఏంటో చూద్దాం. ఓకే, అండమాన్ నికోబార్ లో కాంటెస్ట్ లో ఉంది, కానీ అది లాస్ట్ టైం కూడా ఎన్డీఏనే గెలిచింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్లో లేదు, అరుణాచల్ ప్రదేశ్లో కంటెస్ట్లో ఉంది కానీ మైల్స్ అవే ఫ్రమ్ బీజేపీ ఉంది అరుణాచల్ ప్రదేశ్లో, సో అక్కడ అవకాశం లేదు. అస్సాంలో యాక్చువల్గా కంటెస్ట్ ఈజ్ బిట్వీన్ మన బీజేపీను కాంగ్రెసే, కానీ కాంగ్రెస్ అక్కడ
చాలా మంది కాంగ్రెస్ వాళ్ళని మొన్న అస్సాంలో అసెంబ్లీ గెలిచినప్పుడు ఆయన అమిత్ షా గారు లాక్కున్నారని విన్నాం, వినడం కాదు, ఆయన హిమంత్ కుమార్ బిస్వా.
అస్సాం సిచ్యువేషన్ అలా కాకుండా ఏమైపోయిందంటే, ఎన్ఆర్సీ అయిపోయిన తర్వాత అస్సాంలో హిందూ అనేవాడు ఉంటే ఓన్లీ బీజేపీకే వేదలుచుకుంటున్నాడు. యూ విల్ నాట్ ఫైండ్ అ హిందూ ఓటర్ ఓటింగ్ టు నాన్ బీజేపీ. కాకపోతే ఏంటంటే అస్సాంలో కొన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్లో హిందూ యాక్చువల్లీ మైనారిటీ అనమాట. సో అలాంటి సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అస్సాంలో ఈసారి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక కోయిలిషన్ కూడా ఉంది. ఎన్డీఏ ఇస్ గోయింగ్ ఇన్ కోయిలిషన్, అస్సాం గణ సంఘర్ పరిషత్తు, బోడోల్యాండ్లో బోడో పార్టీ మరియు బీజేపీ కలిసి వెళ్తున్నాయి అక్కడ. సో అడ్వాంటేజ్ ఇస్ ఆ ఫుల్లీ ఎన్డీఏ. అది అస్సాం సిచ్యువేషను. బీహార్ కూడా, బీహార్లో
అక్కడ అంటే జనరల్లీ స్పీకింగ్ కాంగ్రెస్ కి లేదు
ఇప్పటివరకు ఉన్న, ఇప్పటివరకు మనం చూసిన వాటిలో అక్కడ కూడా కాంగ్రెస్ కి లేదు.
ఓకే,
బీహార్ లో అసలు కాంగ్రెస్ అనే పార్టీయే లేదు.
ఛత్తీస్గఢ్
లో వాళ్ళు ఉన్న ఛాన్స్ అక్కడ ఉంది అన్నమాట. అది జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళకేం ఛాన్స్ ఉండదు, జమ్మూ రీజియన్ లో అస్సలు లేదు ఛాన్స్ వాళ్ళకి.
లక్షద్వీప్
వాళ్ళకు ఉంది ఛాన్స్. మహారాష్ట్రలో వాళ్ళు మెయిన్ కంటెస్టెంట్స్, వాళ్ళు ఎన్సిపి మహారాష్ట్రలో.
ఓకే,
మణిపూర్లో ఎస్ వాళ్ళకి, వాళ్ళు కంటెస్ట్లో ఉంటారు. కానీ ఈ నార్త్ ఈస్ట్లో చిన్న చిన్న స్టేట్స్లో ఏంటంటే వాళ్ళ రీజనల్ పార్టీలు ఉంటాయండి, అవి గెలుస్తాయి. గెలిచి వాళ్ళు ఎవరు నేషనల్ పాలిటిక్స్లో పవర్లో ఉంటే వాళ్ళతో కలిసిపోతూ ఉంటాయి, అవి దట్ ఈస్ ద ట్రెండ్. సో వాటిని ఎన్డీఏ కింద లెక్కేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఎన్డీఏ అడ్వాంటేజ్లో ఉంది కాబట్టి.
ఒడిస్సా,
మేఘాలయ సేమ్ థింగ్, మిజోరం సేమ్ థింగ్, నాగాలాండ్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఒరిస్సా నేను చెప్పినట్టు ఇందాక వాచ్ చేయాలి, ఇక్కడ కాంగ్రెస్ లేదు. బై ద వే, మీరు ఇప్పుడు కాంగ్రెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కంటెస్ట్ ఎక్కువగా ఉంది, బీజేడీ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ నుంచో పెడుతుంది కానీ కంటెస్ట్లో లేదు సరిగ్గా. సిక్కింలో లేదు, తెలంగాణలో మెయిన్గా కాంగ్రెసే కంటెస్ట్లో ఉంది కానీ వాళ్ళు ఏం గెలవరు.
కానీ ఒక్క నిమిషం ఇక్కడ మీరు చాలా, నాకు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అనిపిస్తుంది. తెలంగాణలో, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, కాంగ్రెస్ ఇప్పటి వరకు అంటే తెలంగాణ పేరుకి ఇచ్చారు కానీ అసలు పార్టీ మాత్రం విచ్ఛిన్నం అయిపోతుంది అక్కడ.
ఉండకపోవచ్చు, ఇప్పుడు కనుక ఓడిపోతే పార్టీ పీపుల్ డిజర్ట్ చేసేసేటట్టే ఉన్నాయి. పార్టీ సిచ్యువేషన్ బాగోలేదు తెలంగాణలో కానీ చాలా చోట్ల, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గెలవకుండా ఎక్కువ రోజులు అపోజిషన్లో ఉంటే ఆ పార్టీ నిలవదు.
ఓకే,
ఆ మోడల్ అలా చేసుకున్నారు వాళ్ళు. అదేంటంటే ఐడియాలజీ అనేది పోయింది, నేషనలిజం, నేషనల్ మహాత్మా గాంధీ నెహ్రూ ఐడియాలజీ పోయింది. అపోజిషన్లో ఎక్కువ రోజులు ఉంటే ఒక పార్టీని బిల్డ్ చేసుకోవటం అనేది పోయింది. సో అందులో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పవర్ కోసమే అందులోకి వెళ్తున్నారు. సో ఎన్నాళ్ళు ఉంటారు పవర్ లేకుండా? వేరే పవర్ ఉండే, పవర్లోకి ఉండే పార్టీలోకి దూరటండి ట్రై చేస్తారు వాళ్ళు. అది దాని సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ అక్కడ. త్రిపుర ఏంటంటే, త్రిపుర ఈజ్ స్విమ్మింగ్ ఇన్ బీజేపీ అనమాట. వాళ్ళకి ఒక కొత్తతనం వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంది. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే, త్రిపుర పాపులేషను సోవియట్ యూనియన్ నుంచి బయటపడి డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగాయే, పెరిస్ట్రాయిక అవి జరిగినప్పుడు,
అవును,
ఆ లెనిన్ విగ్రహాలు అవన్నీ పడగొట్టేసుకున్నారు వాళ్ళు, సోవియట్ యూనియన్ వాళ్ళు రష్యా అయ్యారు,
అవును,
అలాంటి ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు త్రిపుర వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు మీరు అడిగినా కూడా వాళ్ళకి ఒకటే వర్డ్ వచ్చు, మోడీ బీజేపీ, రెండే వర్డ్స్ అక్కడ. సో అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విశేషం ఏంటంటే, అక్కడ మీరు ఇప్పుడు టాపిక్ కాంగ్రెస్ కాబట్టి అక్కడ కాంగ్రెస్ లేదు. ఓకే, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఉత్తరాఖండ్లో ఉంది, వాళ్ళే మెయిన్ కంటెస్టెంట్స్, కానీ నో ప్రొజెక్షన్ ఫర్ దెమ్ అట్ ఆల్. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ లేదు. బేసిక్గా అసలు కాంగ్రెస్ కాంటెస్ట్లో లేదు ఈ 91 సీట్స్లో. సీరియస్ కాంటెస్ట్లో ఈ 91 సీట్స్లో తీసుకుంటే ఒక 10 సీట్స్ ఉంటాయేమో సీరియస్ కాంటెస్ట్ ఈ ఫస్ట్ ఫేజ్లో.
అంటే పార్టీలు నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈ 90 సీట్లలో 10% దాంట్లోనే వాళ్ళు సీరియస్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు మహాగఠబంధన్ చేసి నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది అది. ఎనీవే
మహాగఠబంధన్ ఎక్కడ చేశారు? మహాగఠబంధన్లో వాళ్ళు లేరు కదా. మహాగఠబంధన్ వాళ్ళు మొదలెట్టారు, ఎస్పి బిఎస్పి వెళ్తున్నాయి, ఇంకోటి ఏదో ఫెడరల్ ఫ్రంట్ అని ఇంకోటి ఉంది, అందులో కాంగ్రెస్ ఉండదు. ఎవరి దారిని వాళ్ళు ఒక పేరు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అంటారు, ఒకళ్ళు మహాగఠబంధన్ అంటారు, ఇంకోళ్ళు ఇంకోటి ఏదో అంటారు. వీళ్ళందరూ ఏం లేదు, బీజేపీ కనుక 200 కంటే తగ్గితే ఎలా కలవాలి అని కలుస్తారు, అంతే, ఏముండదు. పోస్ట్ పోల్ అందరు కలుస్తారు ఒకవేళ బీజేపీ కనుక తక్కువ వస్తే. బట్
ఐ థింక్ ఫేజ్ 2లో 97, ఫేజ్ 3లో 116. సో ఫేజ్ 3 మహారన్స్ గా ఉంటది. బట్ ఇన్ ఐదర్ వే ఆల్ రైట్ లెట్ అస్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండి. తర్వాత పాకిస్తాన్ వ్యవహారం ఏంటి అన్నారు మీరు, దాని గురించి మాట్లాడదాం. పాకిస్తాన్ లో ఒకటి మీరు ఈరోజు న్యూస్ అనుకుంటాను, ఈయన ఇమ్రాన్ ఖాన్ గారు సడన్ గా మోడీ గెలవాలని కోరుకుంటున్నా అన్నాడు.
ఏమీ లేదండి,
అంటే అసలు ఇప్పుడు పుల్వామా తర్వాత మోడీకి కాస్త బీజేపీకి మోడీ గారికి పెరిగింది పాపులారిటీ అన్నది ఒకటి ఉంది. అసలు గెలిచిన పక్షంలో ఏంటి పరిస్థితి, గెలవని పక్షంలో ఏంటి అన్నది ఇంకా లాస్ట్ షోలో మాట్లాడదాం. యా చిన్న బ్రేక్ తీసుకొని వి విల్ టాక్. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈ షోలో ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ 1 గురించి, తర్వాత పోస్ట్ ఎలక్షన్స్, తర్వాత మన పొరుగు దేశాలతో ఎలా సంబంధాలు ఉంటాయి మన పక్క దేశంతో. బ్రేక్ తర్వాత కలుద్దాం. ఇది April 10, 2019 న్యూయార్క్ టైం రికార్డింగ్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
నమస్తే, దిస్ ఇస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
The voice of India. My media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. అండ్ రమణ గారు, చిన్న బ్రేక్ తీసుకొని ఈ April 10, 2019 అమెరికా టైం అండ్ April 11 ఫేజ్ 1 ఎలక్షన్ డే భారత దినం తారీఖు ప్రకారం బ్రేక్ తర్వాత వచ్చాము. సో ఎలక్షన్స్ తర్వాత ఈరోజు ఒక చిన్న పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ గారు ఏంటంటే మోడీ మళ్ళీ గెలవాలని కోరుకున్నారు. అట్లాగే అక్కడ యుద్ధ వాతావరణం వదులుతుంది. అంటే మొన్న మనము పాకిస్తాన్ను F-16 విమానాన్ని కూలగొట్టామంటే వాళ్ళు ఎవరో ఫారిన్ పాలసీ అనే ఒక మ్యాగజీన్ వాళ్ళు లేదు F-16 కూలగొట్టలేదని ఎవరితోనో రాయించినట్టున్నారు. అది పూర్తి తర్వాత ప్రతిసారి సివిలియన్ ఎయిర్లైన్స్ను కూడా వాళ్ళు ఆపేయటము లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ని మార్చడం జరుగుతుంది. అసలు మన పొరుగు దేశంతో పరిస్థితి ఏంటి, మోడీ గారు గెలిస్తే ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ దేశంలో యుద్ధం జరుగుతుందా లేకపోతే అంతర్యుద్ధం జరుగుతుందా, మోడీ గారు ఓడిపోతే ఎలా ఉంటది, అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి?
పాకిస్తాన్లో వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే బీజేపీ పార్టీ గెలవకుండా ఉంటే వాళ్ళకి మంచిది అని వాళ్ళ ఉద్దేశం.
కానీ మరి ఆయన అట్లా ఎందుకు చెప్పాడు?
అలా ఎందుకు అన్నాడంటే, అలా అనటం వలన వెంటనే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ ఇచ్చారు, ఓ పాకిస్తాన్ వాళ్ళకి కూడా నువ్వే కావాలి, అంటే హెల్ప్ చేస్తున్నావు అన్నమాట, అని ఈ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవటం కోసం హెల్ప్ చేయడానికి ఆయన చేసిన ఒక స్పిన్, అంతకంటే ఏం లేదు ఇమ్రాన్ ఖాన్ గారు అన్నమాట. సో అంత వాళ్ళ పార్టీలు, వాళ్ళ వేరే పొలిటికల్ పార్టీస్, వాళ్ళ టీవీ, వాళ్ళందరూ మోడీ ఓడిపోవాలనే కదా చేస్తున్నారు వాళ్ళ క్యాంపెయిన్లని. ఈ ఒక్కటి ఒక అబరేషన్ లాగా వేరే మాట అంటాం అనేది ఏంటంటే అది జస్ట్ అది ఒక వెటకారం, అంతకంటే ఏం లేదు అన్నమాట అది. సో ఆయనది అదే అది అక్కడ పెట్టేయండి, అది జస్ట్ వేస్ట్ టాక్. అది ఎలక్షన్స్లో వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళు చేసేదానికి ఏమి ఉపయోగం కూడా ఉండదు, ఎంత అది పల్ప్ ఫిక్షన్ టాక్లో ఉంటుంది. రెండో పాయింట్ మీరు అడిగింది ఏంటంటే ఏమవుతుంది పాకిస్తాన్, ఈ లోపల గొడవలు వస్తాయా అన్నాడు. ఒకటైతే ఉంది, పాకిస్తాన్ చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక డాలర్ ఇది ఈక్వల్ టు 143 రూపాయలు, 146 రూపాయలు. వాళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అనేక రకాలైన ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో మధ్యలో ఇండియా వెళ్ళి ఎయిర్ స్ట్రైక్స్ చేయటం, వాళ్ళతోటి టెన్షన్ హైటన్ అయ్యేటప్పటికల్లా వాళ్ళు దానికోసమని చెప్పి ఎక్కడ లేని కష్టాలు పడి ఏరోప్లేన్లు అన్నింటినీ గంటకోసారి రన్ చేసుకుంటూ అవిటి మూవ్ చేసి ఇదేదో నో ఫ్లయింగ్ జోన్లు పెట్టుకుని వాళ్ళు ఆ తిప్పలు పడటం వల్ల ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళు. ఈ ఎన్నాళ్ళు అలా ఖర్చు పెట్టగలుగుతారో. ఇండియా గేమ్ ఏంటంటే ఎందుకు వెళ్ళలే వెంటనే యుద్ధం చేయడం, వాళ్ళంతా వాళ్ళే కూలిపోతారులే చెప్పి వాళ్ళని ఆల్వేస్ ఎప్పుడూ కూడా వాళ్ళని అలర్ట్గా ఉండేటట్టు మార్చేసింది ఇండియా. సో ఈ అలర్ట్గా ఉండటం అంటే వాళ్ళు రోజుకి చాలా చాలా కోట్లాను కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ ఉండాలి అన్నమాట. సో అది జరుగుతోంది అన్నమాట. దీని అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అగైన్ ఇది అఫీషియల్ న్యూస్ కాదు, నేను ఊరికే అన్నిటిలోంచి కలెక్ట్ చేసుకున్న న్యూస్ ఇది. అఫీషియల్గా ఇండియా కావాలని చెప్పటం ఇష్టం లేదు, దాని స్ట్రాటజీ ఉంది ఇండియాకి. వీళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భూభాగాన్ని ఆక్యుపై చేసేసి మన ఆర్మీ అటు సైడ్ ఉంది ఆల్రెడీ. కాకపోతే వీళ్ళు చెప్పరు మేము ఆక్యుపై చేసేసామని. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియా ఆక్యుపై చేసేసింది వెనక్కి వెళ్ళు అని ఇంటర్నేషనల్గా చెప్పారనుకోండి, అంటే అర్థమేంటి మేము అది ఓడిపోయాము అని చెప్పుకోవటమే కదా. ఓడిపోయాము అనే వర్డ్ పాకిస్తాన్లో ఆర్మర్డ్ ఫోర్సెస్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు.
వాళ్ళు అబద్ధాలు ఆడటంలో ముఖ్యంగా
ఎందుకంటే మీకు ఇంకా విడ్డూరమైన పని చెప్తాను. 1971లో కూడా వాళ్ళు ఓడిపోలేదట. మీరు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి పుస్తకాలు చదువుకుని వాళ్ళ టెక్స్ట్ బుక్లు అన్ని చదువుకుంటే 1971 వారే వాళ్లే గెలిచారు, 1965 కూడా వాళ్లే గెలిచారు ఇండియా మీద. సో అలానే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఓడిపోయాము అని చెప్పు. ఆ పాకిస్తాన్లో ఉన్నది మూడే ఇంపార్టెంట్, అల్లా, ఆర్మీ, అమెరికా. అమెరికా పోయింది, అల్లా చాలా పవర్ఫుల్ అక్కడ ఇప్పటికీ, ఆర్మీ నెక్స్ట్ పవర్ఫుల్. మేము ఇదివరకు మనం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం ఇలా ఈ షోలోనే మనం. సో ఇప్పుడు ఆ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఓడిపోయింది, భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చేసింది అని ఎలా చెప్తారు? చెప్పుకోలేరు. చెప్పకపోతేనేమో ఇండియా అక్కడికి వెళ్ళిపోయి ఉంది, మోస్ట్ స్ట్రాటజిక్ ఏరియాస్ని ఆక్యుపై చేసింది. చికెన్ నెక్ అని ఒక ఏరియా ఉంటుందన్నమాట, అది ఆ ఏరియాని ఆక్యుపై చేసి పెట్టుకుంది ఇండియా. ఇప్పుడు దీన్ని ఇండియాని వెళ్ళగొట్టాలనుకో వెనక్కి యుద్ధం చేయాలి వాళ్ళు. యుద్ధం చేయటం అంటే చాలా భారీగా చేయాలి, అంతంత శక్తి లేదు వాళ్ళకి ప్రస్తుతం అన్నమాట. సో మింగ లేక కక్క లేక అంటారే మన తెలుగులో, ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు అమెరికాని వెళ్ళి అడుగుతున్నారు అన్నమాట, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అని. అమెరికా ఏమంటుందంటే, ఇండియాకి నువ్వు ఇచ్చిన వాళ్ళకి ముందు టెర్రరిజం మీద ఆ టెర్రరిస్టులందరినీ నీ దగ్గర ఉన్న వాళ్ళని అప్పచెప్పేయటం అలాంటిది ఏదో చెయ్యాలి నువ్వు. వాళ్ళకి ఇండియాకి నువ్వు టెర్రరిస్ట్స్ మీద యాక్షన్ తీసుకున్నావు అనే నమ్మకం కలిగేది, విజిబుల్గా ఉండేది ఏదైనా చెయ్యాలి నువ్వు, లేకపోతే నేనేం చేయలేనని అమెరికా అంటోంది అన్నమాట. సో వాళ్ళకి ప్రపంచంలో ఎవరు
కంటిన్యూస్ గా వాళ్ళ వాళ్ళ దేశస్తులకి ఎప్పటికప్పుడు మేమేదో చేస్తున్నామని చేస్తూనే ఉండాలంటారు.
అంతే, చేస్తూనే ఉండకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఉంది. ఇండియా ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే అఫెన్సివ్ డిఫెన్స్ ఇది. సో ఇప్పుడు పాకిస్తాన్ సర్లే ఇంకా చాలే చేసింది, నేను ఓపిక అయిపోయింది అనేసి ఏరోప్లేన్లన్నీ తీసుకెళ్లి బంకర్లో పెట్టుకుని వీళ్ళు వెనక్కి వెళ్ళి ఎక్కడి వరకు ఇండియా వచ్చిందో అక్కడ వరకే ఉందామనే అవస్థలకు వెళ్ళిపోయి పాకిస్తాన్ అంటే ఇండియా ఏం ఆగదు, ఇంకొంచెం వెళ్ళి ముందుగా ఆక్యుపై చేస్తుంది. ఇండియాని ఆర్మీని మొత్తాన్ని అక్కడ పెట్టుంచారు, రోజుకు కొంచెం కొంచెం చెప్పిన ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోయి. ఎవరో ఒకళ్ళు డిక్లేర్ చేయాలి, ఇండియా అయినా డిక్లేర్ చేయాలి మేము ఆక్యుపై చేసామని, అది రిజాల్వ్ చేయాలంటే పాకిస్తాన్ అయినా చెప్పుకోవాలి. ఇండియా ఏంటంటే నేనెందుకు చెప్పుకోవటం, నేను ఆక్యుపై చేశాను, నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, నీ గట్స్ చూస్తాను. సో ఇక్కడ వాళ్ళు మంచి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ కూడా చేస్తున్నారు చేసిన పనితోటి అన్నమాట. ఎందుకంటే పెద్ద వార్ చేసి ఏదో గెలిచేసి క్యాజువల్టీస్ అన్నీ తెచ్చుకోకుండా చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తుంది ఇండియన్ స్ట్రాటజీ.
అంటే భారతదేశం కంటిన్యూస్ పొగ పెడుతూనే ఉందంటారు.
పొగ పెడుతూనే ఉంది కంటిన్యూస్. ఆ రోజు ఏమంటూ వాళ్ళు పుల్వామా పని చేశారో వాళ్ళకి మన తెలుగు సినిమా స్టైల్లో చెప్పాలంటే చుక్కలు కనబడేటట్టు చేస్తున్నారు.
దాంతో ఇంకా డబ్బులు లేవు,
వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి ఎకానమీ లేదు. వాళ్ళకి అదొక పెద్ద వైలెంట్ టెర్రరిస్ట్ కంట్రీ కింద పెట్టారు. అక్కడ ఎవరు పాకిస్తాన్ వెళ్ళి ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారా, ఏమైనా స్పోర్ట్స్ జరుగుతాయా ఆ దేశంలో? పాకిస్తాన్ క్రికెట్ టీం వాళ్ళ హోమ్ క్రికెట్ ఎక్కడ ఆడుతుంది? దుబాయ్లో ఆడుతుంది. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్. ఆస్ట్రేలియా వెళ్లాల్సినప్పుడు పాకిస్తాన్ ఆస్ట్రేలియా వెళ్తుంది, పాకిస్తాన్ రావాల్సినప్పుడు ఆస్ట్రేలియా పాకిస్తాన్ కలిసి దుబాయ్లో ఆడుకుంటాయి. పాకిస్తాన్లో వాళ్ళ గ్రౌండ్స్ లాహోరు, ఫైసలాబాద్ ఇట్లాంటి గ్రౌండ్లు ఉన్నాయి. కరాచీ వరకు మన సునీల్ గవాస్కర్ వాళ్ళ టైంలో ఆ స్టేడియంస్లో వెళ్ళి ఆడేవాళ్ళు. ఆ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగి కొన్ని డెకేడ్స్ అయిపోయింది. సో ఏం ఎకానమీ ఉంటుంది వాళ్ళకి?
ప్రెటీ మచ్
ఫెయిల్డ్ స్టేట్ అండి, అది కంప్లీట్ ఫెయిల్డ్ స్టేట్. ఒప్పుకోవటం ఇష్టం ఉండదు. వాళ్ళ ఇలైట్ ఏంటంటే డబ్బులన్నీ ఇలైట్ దగ్గర ఉంటాయి.
ఇప్పుడు మరి ఓకే, మీరు దట్ ఈస్ ఆల్ ఫైన్, మరి ఈయన కావాలని అంటే పుల్ల పెడదామని అట్లా అన్నాడా ఊరికే సరదాగా?
ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా ఎన్నికల్లో తను వేలు పెట్టాలి. ఆ వేలు పెట్టినప్పుడు ఇండియాలో ఏంటంటే
అంటే ఏ వాళ్ళు వాళ్ళు చెప్పుకుని అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఇది ఇదొకటి ఇంపార్టెంట్. మనం వీళ్ళు చెప్పింది ఏదో వింటుంటాం అక్కడ ఉన్న ప్రధానమంత్రి కానీ, ఆ ప్రధానమంత్రి అనే వ్యక్తి ఒక కీలు బొమ్మ, వెనకాల ఉన్న ఆర్మీ రన్ చేస్తుందన్న విషయము మన శ్రోతలకి ముఖ్యంగా రాజకీయంలో అంటే కరెంట్ అఫైర్స్ మీద ఉన్న వాళ్ళకి ఇది క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
అవును, వాళ్ళ కంట్రీని రన్ చేస్తుంది కేవలం ఆర్మర్డ్ ఫోర్సెస్. ఆర్మర్డ్ ఫోర్సెస్కి ఇష్టం లేకుండా ఏ పొలిటికల్ పార్టీ పవరు మనిషి అక్కడ రూల్ చేయడం అనేది జరగదు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ ఉద్దేశం ప్రకారం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఫ్రంట్ ఎండ్ షో అంతే. డెమోక్రసీ అనేది ఒక షో, ఇమ్రాన్ ఖాన్ లేకపోతే నవాజ్ షరీఫ్ వీళ్ళందరూ ఒక షో అక్కడ అన్నమాట. ఆ ఎలక్షనే ఒక షో. సో ఈయన గారు ఏం మాట్లాడుతున్నాడో ఆర్మీ ఇట్లా మాట్లాడమంది కావాలను అని అనుకోవాలి మనం.
సో ఇదంతా ఊరికే టైం పాస్.
ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఆయన పొలిటికల్ పార్టీ ఆఫీషియల్ పొజిషను అనేది ఒక జస్ట్ షో, పవర్ ఆయన దగ్గర లేదు.
అంటే నాకు అది చాలా ఓకే.
ఇప్పుడు ఏదో ఒక రోజు ఏమవుతుందంటే ఇది విస్ఫోటం కింద మారిపోతుంది, ఇంకా ఉండలేదు పార్టీ అది. సో ఏదో ఒకటి చూపించాల్సి వస్తుంది ఆర్మీ. ఆ చూపించాల్సినప్పుడు సరిగ్గా జరగట్లేదు, ఈ ఇమ్రాన్ ఖాన్ నుంచే ఇదంతా అయింది, వాళ్ళు ఆల్రెడీ ఇండియా వాళ్ళు లోపలికి వచ్చారు, డెసిషన్ తీసుకోవడం చాతకట్లేదు అని చెప్పి ఒక ఊరికే ఏదో ఒక వంక పెట్టి ఆయన తీసి పక్కన పెట్టి ఏ ఆర్మీ జనరల్ ప్రైమ్ మినిస్టర్ అదే లీడర్ అయిపోవచ్చు ఆ దేశానికి. ఆ తర్వాత నేను ఏదో చేస్తున్నానని చేయటానికి ట్రై చేయొచ్చు. కానీ అది పాత రోజుల్లో జరిగిన ప్రకారం చూస్తే అది కరెక్ట్. అప్పుడు అలా ఎందుకు చేసేవాళ్ళు అంటే ప్రపంచంలో ఉండే వేరే పెద్ద శక్తులన్నీ వాళ్ళకి హెల్ప్ చేసేవి, ప్రైమరీగా అమెరికా వాళ్ళకి హెల్ప్ చేసేది. ఇప్పుడు ఆ టైప్లో హెల్ప్ చేయడానికి కూడా ఏ దేశం ముందుకు రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన సినారియో కూడా
జరగాలన్నా ఉంది కదా,
చైనా కూడా అలాంటి పని చేయదు, వాడి కోసం ప్రాణం మటుకు ఇవ్వదు చైనా. వాడు అంటే నా ఉద్దేశంలో పాకిస్తాన్ కోసం చైనా ఏం ప్రాణం ఇచ్చి అలా మటుకు చేయదు. చైనా ఏంటంటే అది బిజినెస్ మ్యాన్ ఓరియంటెడ్. పాకిస్తాన్ని హెల్ప్ చేస్తుంది, ఇండియాని ఫుల్గా పాకిస్తాన్ కొట్టకుండా ఉండేటట్టు చూసుకుంటుంది, కానీ ఇండియాకి చైనాకి మధ్య చాలా బిజినెస్ ఉంది. ఇండియా తోటి ఉన్న బిజినెస్ని కూడా ఇంపాక్ట్ చేసుకుంటూ వద్దులే అనుకుని పాకిస్తాన్కి సేవ చేద్దాం అనుకునే అట్లాంటికి అంత స్టేక్స్ లేవు చైనాకి పాకిస్తాన్. ప్రతి ఒక్కళ్ళు నాకేం వస్తుంది అని ఆలోచించుకుంటారు జియో పాలిటిక్స్లో. ఈ పాకిస్తాన్ అనే దానికి నాకేం వస్తుంది, ఓ ఒకటి వస్తుంది ఏంటి, పాకిస్తాన్ నుంచి నేను గ్వదార్ ఎయిర్పోర్ట్కి పెద్ద రోడ్డు వేసుకుంటున్నాను, కారిడార్ కట్టుకుంటున్నాను, ఈ కారిడార్ నాకు బిజినెస్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంపార్టెంట్, సో ఆ కారిడార్ని సేవ్ చేసుకోవాలి. ఎంత మటుకు పాకిస్తాన్కి నేను హెల్ప్ చేస్తానంటే ఈ కారిడార్ని ఎట్లా సేవ్ చేసుకోవాలో అంత మటుకు హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను పాకిస్తాన్కి అనుకుంటుంది చైనా. అంతేకాని ఇండియాతోటి కూడా విపరీతంగా నష్టం వచ్చేటట్టు ఇండియాతోటి కాన్ఫ్రంటేషన్ పెట్టుకుని పాకిస్తాన్కి హెల్ప్, అది ప్రాణమిత్రుడికి హెల్ప్ చేసినట్టు చెయ్యదు.
సో నెక్స్ట్ ప్రశ్న, ఓకే, ఐ మీన్ నేచురల్లీ అక్కడ పొగ పెడతా ఉన్నారు, ఏదో గొడవ నడుస్తూనే ఉంది. మోడీ గారు రాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చారనుకోండి ప్రైమ్ మినిస్టర్ కింద, అప్పుడు ఎట్లా పాకిస్తాన్కి, అది ఎనీ బెటర్, వాళ్ళు కొంచెం పరిస్థితి బాగుంటుందంటారా?
బాగుండచ్చు, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది మన ఆస్ట్రాలజికల్గా చెప్పలేం, కానీ పాత రోజుల్లో జరిగిన దాని ప్రకారం చూస్తే ఈ కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఉండే పార్టీలన్నీ ఏం చేస్తాయంటే పాకిస్తాన్లో ఉండే వ్యవహారాన్ని, భారతదేశంలో ఉండే ముస్లిం మిత్రుల్ని అన్నిటినీ కలిపి ఒక బ్లాక్ కింద చూస్తూ ఉంటారు. అక్కడ ఏదో వాడికి హెల్ప్ చేస్తే వీళ్ళతో వీళ్ళ ఓట్లు పోకుండా ఉండాలి అన్నట్టు ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా చేస్తున్నారు. సో వాళ్ళకి సహాయం, వాళ్ళకి కొంచెం ఉరవడి ఉండొచ్చు వీళ్ళు వస్తే కనుక.
ఓకే, ఆల్రైట్ అండి. సో ఫేజ్ టూ ఇంకొక 10 రోజుల్లో ఉంది.
2 10 రోజుల, ఇవాళ 11వ తారీఖు ఫేజ్ 1 అయితే 18వ తారీఖు ఫేజ్ 2.
ఓ 11 7 7 రోజులు. యా, సో మనము మళ్ళీ ఐ థింక్ 18 అంటే మనము బై 3 రోజుల ముందు నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్స్ రికార్డ్ చేద్దాము షో, అది కూడా క్రిటికలే
తప్పకుండా. మన సమకాలీన విశేషాలన్నీ ప్రస్తుతం మోస్ట్ హాట్ టాపిక్ ఇండియాలో ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయొచ్చు
ప్రెటీ మచ్. యా, శ్రోతలకి ఈ నెక్స్ట్ 1 2 3 4 4 వారాల్లో మేము చేసే షోలన్నిట్లలో ఈ ఎలక్షన్స్ గురించే ఉంటుంది మెజారిటీ టాపిక్స్. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ ఆన్ ఫేస్బుక్ మైండ్ మీడియా, మా పేజ్ ఉంది, లైక్ అస్ అండ్ ఆల్సో గివ్ అస్ ఫీడ్బ్యాక్. యూ కెన్ ఆల్సో రీచ్ ఎట్ కాంటాక్ట్ ఎట్ మైండ్ మీడియా .com అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఉంది youtube.com/mindmedia. అక్కడ సమకాలీన విశ్లేషణ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, అదొకటే కాకుండా మన మైండ్ మీడియా .com వెబ్సైట్లో మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే సమకాలీన విశ్లేషణ పేజ్ ఉంటుంది, అక్కడ అన్ని పాడ్కాస్ట్లు ఉంటాయి, అవి కూడా వినవచ్చు. సో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం రమణ గారు.
థ్యాంక్ యూ,
ఇట్ వాజ్ వండర్ఫుల్, చాలా యూనో గుడ్ ఇన్ఫర్మేషన్.
నమస్కారం,
నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం April 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.